శిశిర వసంతం మొదటి అధ్యాయం అనంతు. ఆకాశం నీలిరంగు సీరాలాగా ఉంది. సముద్రం అలలు నిశ్చలంగా కదలడం మర్చిపోయినట్లుగా ఉన్నాయి. కిరటాలు చైతన్యం కోల్పోయాయి. నీలపు తివాసి పరిచినట్లు స్తంభించిపోయింది సముద్రం. దూరాన ఒకటి రెండు ఓడలు. గోచీలు పెట్టుకున్న పిల్లలు బీచ్లోని నీటి చలమల్లో స్నానాలు చేస్తున్నారు. ఆలిండియా రేడియోకి ఎదురున ఎత్తుగా నిలిచిన లైట్ హౌస్ను చూసినప్పుడల్లా ఎక్కి పైకి వెళ్లాలనిపిస్తూ ఉంటుంది అనంతానికి. చిన్నపిల్లవాడిలాగా టికెట్ కొనుక్కుని పిల్లలతో ఎక్కే సాహసం లేదు. ఏదో మొహమాటం, సిగ్గును. మళ్లీ మరోసారి అనంతం సాగరం వైపు దృష్టి మళ్లించాడు. కెరటాలు వయ్యారంగా ఉయ్యాలొడుగుతూ ఉండడం మొదలుపెట్టాయి. సన్నగా చల్లగా గాలి వీస్తూ ఉంది. గాలితో పాటు సన్నటి జల్లు. ఇంటి దగ్గర బయలుదేరేటప్పుడు వర్షం వస్తుందని అనుకోలేదు. రైన్ కోట్ తెచ్చుకోకుండా వచ్చాడు. ఉదయం 8:30 కాబట్టి స్కూలు పిల్లల రద్దీ తప్ప ఆఫీస్కెళ్లే బస్సుల రద్దీ ఇంకా ప్రారంభం కాలేదు. స్కూటర్ మరి కాస్త వేగంగా పోనిస్తే వర్షంలో తడవకుండా వెళ్లిపోవచ్చు. అనంతం మ్యూజిక్ కాలేజీ దాటి సత్యా స్టూడియో వైపుకు తిరిగి అడియార్ థియోసాఫికల్ సొసైటీ వైపుగా వర్షపు జోరుతో పోటీ పడుతున్నట్లుగా స్పీడ్గా వెళ్ళిపోతున్నాడు. థియోసాఫికల్ సొసైటీ దగ్గరకొచ్చేటప్పటికీ కూపం వాసనతో పాటు వానజల్లు పెరిగింది. స్కూటర్ ఆపి దివ్యజ్ఞాన సమాజపు బస్టాండ్ పక్కగా బస్టాప్ షెడ్లో నిల్చున్నాడు. అనంతానికి థియోసాఫికల్ సొసైటీ దగ్గరకొచ్చేటప్పటికీ ప్రతిరోజు తేనెటీగల్లా ఎన్నో ఎన్నో జ్ఞాపకాలు తరుముకుంటూ వస్తాయి. అతను మొదటిసారి బాబాయ్తో మద్రాసు వచ్చింది పిన్నికి జబ్బుగా ఉండి ఆమెను డాక్టర్కి చూపించడానికి. అప్పటికతనికి 12 ఏళ్ళు. సన్నగా తెల్లగా పాలిపోయి ఉన్న పిన్నిని పెద్ద డాక్టర్కి చూపించడానికి తీసుకువచ్చాడు. తను సాయంగా ఉండడానికి బాబాయ్ వెంట పెట్టుకొచ్చాడు. అప్పుడు స్టేషన్ దగ్గరున్న హోటల్లో దిగారు. ఒకరోజంతా పిన్నిని ఆడవాళ్ల వార్డులో పొద్దుడు నుంచి సాయంకాలం దాకా ఉంచాలన్నారు పరీక్షలకి. ఆ రోజు బాబాయ్ తనని అడయారంలోని మర్రిచెట్టు చూపించడానికి తీసుకొచ్చాడు. బాబాయ్, చెట్టు పురాతనం అయిందట, దీనికి 500 ఏళ్ళేట కదా, అడిగాడు తను చాలా ఉత్సాహంగా. అయ్యుండొచ్చు, ఈ సృష్టిలో చెట్టు, చేమ, రాయి, రప్ప అన్నీ 100 ఏళ్ళు బతుకుతాయి, మనిషి తప్ప, అన్నాడు విచారంగా. అదేమిటి, మరి ఈ చెట్టు 500 ఏళ్లని మనిషే కదా కనిపెట్టింది. మనిషి అన్నింటినీ కనుక్కున్నాడు. విమానాలు, రైళ్లు, రేడియోలు, టెలిఫోన్లు అన్నీ కనుక్కున్నాడు. తనేదో ఇక్కడ శాశ్వతంగా ఉంటానని, అన్నీ తనకే తెలుసునని అనుకుని బాబాయ్ ఆగిపోయాడు. కంఠం బొంగురుగా ఉంది. అనంతానికి ఏం మాట్లాడాలో తెలియలేదు. బాబాయ్ తనకి తెలియని పెద్ద విషయాలేమిటో మాట్లాడుతున్నాడు. ఈ చెట్టుకి ఊడలెన్నుంటాయంటావు, అడిగాడు ఊడల మధ్య పరుగులు తీస్తూ. విశాలంగా పచ్చని ఆకులతో బ్రహ్మాండమైన పందిరివలే ఉన్న ఆ చెట్టు ఆకుల మధ్య నుంచి సూర్యకిరణాలు నేల మీద పడుతున్నాయి. ఆ కిరణాలని దోసులతో పట్టుకోవాలన్నట్లుగా 2 అరచేతులు దాచి నిల్చున్నాడు అనంతం. ఒరే అనంతం, నువ్వు MBBS చదవాలరా, అన్నాడు బాబాయ్ గబుక్కున. అనంతం ఉలిక్కిపడ్డాడు. నాన్నలాగా తను నల్లకోటు వేసుకుని కోర్టుకెళ్లి వాదించాలని కళ్ళకన్నాడే తప్ప మెళ్ళో స్టెథోస్కోప్ తనన్నడు ఊహించుకోలేదు. మీ పిన్నికి జబ్బు ముదిరేదాకా కనుక్కోలేకపోయాం. ఇంట్లో డాక్టరుంటే ముందే తెలుసుకుని, బాబాయ్ గొంతులో ఏదో అడ్డుపడినట్లు, మాట విరిగిపోయినట్లు ఆగిపోయాడు. బాబాయ్, పిన్నికి అంత జబ్బుగా ఉందా? పెద్ద డాక్టర్ నయం చేస్తున్నారుగా. చూద్దామనంతు, ఈ థియోసాఫికల్ సొసైటీలోనే మన స్వాతంత్ర పోరాటం ఆరంభమైంది. ఇక్కడ గొప్ప లైబ్రరీ ఉంది, చూద్దాందా. బాబాయ్ అనంతం చేయిపెట్టుకుని లాక్కెళ్ళాడు. అనంతకు ఆ చెట్టు వదిలి వెళ్లాలని లేదు. ఎర్రని మర్రిపళ్ళు, రకరకాల పిట్టలు, ఆకుల మధ్య నుంచి తొంగిచూసే సూర్యకిరణాలు, నేలలోకి పాతుకుపోయిన మర్రి ఊడలు. ఆ ఊడల చుట్టూ ఎన్నిసార్లు పరుగుపెట్టినా అలాగే తిరగాలన ఉంది. నిశ్శబ్దంగా, విశాలంగా ఉన్న లైబ్రరీ. బాబాయ్ ఎవర్నో పర్మిషన్ అడిగి లోపలికి తీసుకెళ్లాడు. అనంతానికి భయంగా, ఏదో గొప్ప చోటికి వచ్చినట్లుగా ఉంది. తన పాదాల చప్పుడికి తానే భయపడుతూ అతి నెమ్మదిగా నడుస్తూ 2 పక్కలా పుస్తకాలున్న అద్దాల బీరువాలను చూస్తూ, నున్నగా పాలరాతిలాగా ఉన్న నేల మీద నడుస్తూ ఊపిరి బిగపెట్టుకుని బయటకొచ్చాడు. ఆవిడ అనిపిసెంటరా, మీ హిస్టరీ బుక్లో చదివే ఉంటావు. హోమ్ రూల్ మూమెంట్ ప్రారంభించి మన కోసం పోరాడిన ఐరిష్ వనిత. బాబుడి హెయిర్తో ఉన్న ఆ శిలా విగ్రహాన్ని చూపిస్తూ బాబాయ్ అన్న మాటలు అనంతం చెవుల్లోకి పూర్తిగా దూరలేదు. వాడి దుష్టంతా బాబాయ్ ప్రామిస్ చేసిన ఐస్ క్రీం మీద ఉంది. థియోసాఫికల్ సొసైటీలోంచి వచ్చాక బయట కోన్ ఐస్ క్రీం కొనిపెడతానన్నాడు. ఆ ఐస్ క్రీం రుచి, ఆ వెన్నెల్లా సువాసన ఇంకా నిన్న మొన్న తిన్నట్లు నాలుక మీద నిలిచిపోయింది. అనంతం తనకు తెలియకుండానే 2 పదవుల్ని నాలుకతో తడుపుకున్నాడు. ఐస్ క్రీం రుచి మరోసారి అనుభవిస్తున్నట్లు. వర్షం తగ్గింది. బస్టాప్లో తలదాచుకున్న వాళ్ళు ఒక్కొక్కరే కదిలి వెళ్ళిపోతున్నారు. తను పిదములు తడుపుకోవడం ఎవరన్నా చూశారేమోనన్న భయంతో ఒకసారి అటూ ఇటూ పరికించాడు. బస్టాప్లో నిల్చున్న అమ్మాయి, బంగారు తీగవలే ఉన్న అమ్మాయి తన వంక చూస్తున్నదా? నవ్వుతూ వేళాకోళం చేస్తున్నదా? అనంతం ఒక్కసారి ఉలిక్కపడి స్కూటర్ స్టార్ట్ చేసి గిండి వైపుగా బయలుదేరాడు. ఆ అమ్మాయి ఎవరై ఉంటుంది? చదువుకుంటోందా? ఉద్యోగస్తురాలా? పెళ్ళై ఉంటుందా? ఒక్కసారి స్కూటర్ బ్రేక్ పడ్డట్టు కీచమంటూ ఆగింది. తను తెలియకుండానే బ్రేక్ వేశాడా? ఆ అమ్మాయికి పెళ్లి అయి ఉంటుందన్న భావనే తనకు కంటకంగా ఉందా? అనంతం తన హృదయం లోతుల్లోకి వెళ్ళి అంతరాంతరాల్లో గల ఊహల్ని పట్టుకోవాలని చూస్తున్నాడు. ఆ అమ్మాయికి పెళ్లి అయి ఉండదు, పెళ్లి అయి ఉండకూడదు. 6 నెలల నుంచి ఆ రోడ్డును ప్రతినిత్యం వెళ్తున్న తనకు ఎప్పుడూ ఇటువంటి ఆలోచనలు రాలేదు. రోడ్డు మీద, సినిమా హాల్స్లో, ఇన్స్టిట్యూట్లో తన వేలాది స్త్రీలను చూశాడు. వాళ్లల్లో కొందరు ముఖాలు జ్ఞాపకం ఉన్నాయి, కొందరి మాటలు జ్ఞాపకం ఉన్నాయి, కొందరు కట్టుకున్న చీరలు జ్ఞాపకం ఉన్నాయి. ఇన్స్టిట్యూట్కి వచ్చాక ఏసీ రూమ్లో జాకెట్ ఉప్పి పడేసినప్పుడు వారి బ్లౌజులపై గల డిజైన్లు జ్ఞాపకం ఉండేవి, కానీ ముఖాలు కాదు. తన మనసుకి అటువంటి శిక్షణ ఇచ్చారు ఇన్స్టిట్యూట్ వారు. కానీ ఈరోజు ఆ అమ్మాయి ముఖం, నవ్వుతూ తన వంక చిరునవ్వుతో చూసిన ఆ అమ్మాయి ముఖం పదే పదే ఎందుకు జ్ఞాపకం వస్తోంది? తను మర్చిపోవాలి. వందలాది స్త్రీలలో ఆ పిల్ల కూడా ఒకతే. అనంతం స్కూటర్కి స్టాండ్ వేసి ఒకసారి చుట్టూ కలయి చూశాడు. అది డాక్టర్సు, స్టాఫు ప్రత్యేకంగా కార్లు, స్కూటర్లు పెట్టుకునే స్థలం. ఆ చెట్టు కింద బయటవాళ్లు, పేషెంట్లు కార్లు పెట్టుకోకూడదు. స్కూటర్ దిగి పక్క బాక్స్లోంచి వైట్ కోట్ తీసుకుని భుజం మీద వేసుకుని జనప్రవాహం మధ్య నుంచి తన డిపార్ట్మెంట్లోకి వెళ్ళిపోయాడు. స్కూటర్ దిగిన ప్రతిసారి కుక్కిగా ఉన్న తన మెడ కనపడకుండా తెల్లకోటు వేసుకోవాలి అని, ఆ తెల్లకోటు భుజాల కింద పాండింగ్ వేయించుకోవాలని చాలాసార్లు అనుకున్నాడు. కాని తన అవకరాన్ని ఎందుకు దాచుకోవాలి? తను డాక్టర్ అనంతం. కుక్కి మెడ అయినా, తన విద్య, తనలో గల విజ్ఞానం ఎందరికో, ముఖ్యంగా ఎందరి స్త్రీలకో ముందు హెచ్చరిక చెప్పగల తనలో గల ప్రత్యేక ప్రజ్ఞ, ఇవి ఎందరికున్నాయి? కుక్కి మెడ అయి వంగినంత మాత్రాన ఇది పెద్ద అవకరమా? ధైర్యంగా, ఆత్మవిశ్వాసంతో భుజాలు నిటారుగా చేసుకుని సూటుగా నిలబడాలి అని అతని మనసులో అనుకున్నప్పుడు భుజాలు లేవవు. కాస్త గోనిగా ఉన్న వీపు ఇంకా ముందుకు వంగినట్లవుతూ ఉంటుంది. అలాంటప్పుడు అనంతానికి ఏదో నిరాశ, పిరికిగా ఉంటుంది. ఒరేయ్ మగపిల్లాడివి నీకేంరా, ఆడపిల్ల అయితే అది లోపంగా అనుకోవాలి గాని నీకేం మగాడివి అని మా అమ్మ చిన్నప్పుడు ధైర్యం చెప్పేది. మా అమ్మ నా భుజాలు అందరిలాగా సమానంగా లేవేం అని బాధపడుతున్నప్పుడు. కానీ అనంతం తనకి కుక్కి మెడ వీపు కొంచెం గూనిగా ఉంటుందని తెలుసు. తను హంచ్ బ్యాక్ ఆఫ్ నోటర్డామ్లోని గూనివాడిలాగా అసహ్యంగా, భయంకరంగా ఉండకపోవచ్చు. కానీ పొట్టిగా, కుక్కిగా ఉన్న తన మెడ వీపు మీద గల కొద్దిపాటి ఎత్తు తను గూనివానికిందే లెక్క అని మనసులో ఎక్కడో సూదిలాగా పోట్లు, గుండెలోతుల్లో పదునైన గోళ్లతో గీకిన బాధ అప్పుడప్పుడు కలుగుతూ ఉంటుంది. స్కూటర్ మీద వెళ్తుండగా తన సెషన్స్లో ఏసీ రూమ్లో కూర్చున్నప్పుడు ఆ ఆలోచనలు రావు. స్కూటర్ దిగి జనప్రవాహంలా ఉన్న ఓపీలోంచి తన సెషన్లోకి వెళుతున్నప్పుడు అందరి కళ్ళు తనమీదే ఉన్నవా అనిపిస్తుంది. నిజానికి ఆ టైంలో ఎవరి కళ్ళు ఎవరిమీద ఉండవు. 10 కౌంటర్లలో ఉన్న ఉద్యోగులు తమ రికార్డులలో కూరుకుపోయి ఉంటారు. అవుట్ పేషెంట్లలో జనసమూహం తమ పేరు ఎప్పుడొస్తుందా, తమను ఎప్పుడు పిలుస్తారా అని ఆతృతగా, ఆదుర్దతో చూస్తూ ఉంటారు. గలగలమని మాట్లాడుకునే జనప్రవాహపు రణగుణ ధ్వనిలో తమ పేరు ఎక్కడ వినిపించిందో, పిలిచినా తాము వినలేదేమోనన్న ఆదుర్దాతో అంతర్ముఖంగా ఉంటారే తప్ప బాహ్యప్రపంచం గురించి అట్టే పట్టించుకోరు. ఏసీ రూంలోకి వచ్చి తెల్లకోట వేసుకుని ఆనాటి కార్యక్రమానికి రెడీ అయి కుర్చీలో కూర్చున్న అనంతంకి మళ్లీ బస్టాప్లో నిల్చున్న అమ్మాయి ముఖం జ్ఞాపకం వచ్చింది. పచ్చని పసుపు, గులాబీ రెక్కలు కలిపి నూరితే ఆ పిల్ల ఒంటి రంగు వస్తుందా? లేక గంధపు చెక్క అరగదీస్తే వచ్చిన మంచి గంధం ఆ రంగును ఉంటుందా? పచ్చని పసివి, గులాబీ రెండూ కలిసిన ఆ రంగును ఏమంటారు? అసలు అటువంటి దేహవర్ణం తాను ఎన్నడూ చూడలేదు. ఆ అమ్మాయి పొట్ట డార్క్ బ్లూ రంగులో పల్చగా ఉన్న ఆ పమిటలోంచి మిలమిల మెరుస్తున్నట్లు పదే పదే జ్ఞాపకం వస్తోంది. అంత అందమైన, నాజూకైన మేనిఛాయ తానెంతవరకు ఎప్పుడూ చూడలేదు. కాశ్మీర్ నుంచి వచ్చిందా? హిమాలయ పర్వత శ్రేణుల్లోంచి ఈ ఉక్కబోసే మద్రాస్ నగరానికి వచ్చి ఉంటుందా? అక్కడి స్త్రీలు ఇంతటి దేహలావణ్యం కలిగి ఉంటారు కాబలు. లేక ప్రాక పశ్చిమాల కలయికతో పుట్టిన ఆంగ్లో ఇండియన్ అయి ఉంటుందా? కానీ ఆమె నుదుటి మీద బొట్టు ఉంది. అది స్టిక్కరే అయి ఉండొచ్చు. అపరిచిత స్త్రీ ఆంగ్లో ఇండియన్ కాదని అతని మనసు చెబుతూనే ఉంది. ఆ అమ్మాయి మళ్ళీ కనిపిస్తుందా? చల్లగా ఉన్న గదిలో ఒకసారి ఉక్కబోసినట్లయి పైకి చూశాడు అనంతం. ఫ్యాను ఊపిరిలేనట్టుగా మెల్లిగా బద్ధకంగా ఆగిపోయింది. కరెంటు పోయింది డాక్టర్ అంది అప్పుడే లోపలికి వచ్చిన సిస్టర్. ఎన్ని కేసులున్నాయి? 6 అని జవాబు. 6 12 సెంట్రల్ ఏసీ పనిచేయిందే, పేషెంట్లని ఎవరినీ లోపలికి వెళ్ళవడానికి అవదు. కరెంటు వచ్చేదాకా జపం చేస్తూ కూర్చోవలసిందే. అనంతు, నువ్వు డాక్టర్ చదవరా? బాబాయ్ మాటలు చెవుల్లో ప్రతిధ్వనిస్తూ ఉంటాయి. బాబాయ్, నువ్వు ఎక్కడున్నావు? ఇంట్లో చెప్పకుండా ఎక్కడికి వెళ్ళిపోయావు? హిమాలయాలకు వెళ్ళావా? ఏ ఆశ్రమంలో ఉన్నావు? అతి తీక్షణంగా ఒక మనిషి గురించి ఆలోచిస్తే, జ్ఞాననేత్రంతో చూస్తే ఆ మనిషి కనిపిస్తాడు అని ఎక్కడో చదివిన గుర్తు. యోగులు, త్రికాలవేత్తలు అట్లా జ్ఞాననేత్రంతో చూస్తారని మా అమ్మ సోది చెప్పేవాళ్ల గురించి తాయెత్తలు ప్రశ్నలు ఎంతమందిని అడిగిందో. అలా అడిగి అడిగి మంచం బట్టి బాబాయ్ కోసం ప్రాణాలు వదిలింది. నా కోసం వెతక్కండి, నేను తిరిగి రాను అని చెట్టు మొదటిని నరికినంత ఖచ్చితంగా 2 రాసి బాబాయ్ కనిపించకుండా వెళ్ళిపోయాడు. పేపర్లో వేశారు, పోలీస్ రిపోర్ట్ ఇచ్చారు. ఎవరికైనా కనిపించి జాడ చెబితే బహుమతి ఇస్తామని ప్రకటించారు. అయినా బాబాయ్ ఎవరికి కనిపించని చోటుకు వెళ్ళిపోయాడు. బాబాయ్ ఒడిలో సన్నగా తోటకూర కాడలాగా పిన్ని పడుకుని, నాకు మత్తుమాత్రలు ఇవ్వండి, ఈ బాధ భరించలేను అని వేడుకోవడం కళ్ల ముందు స్పష్టంగా ఇప్పుడు జరుగుతున్నట్లు కనిపిస్తూ ఉంది. పిన్ని ఎంత బాధ ఓర్చుకుందో అప్పుడు తనకు తెలియలేదు. ఇప్పుడు వందలాది స్త్రీలని వారి బాధని చూస్తున్నప్పుడు పిన్ని ఎటువంటి నరకయాతను అనుభవించి ఉంటుందో అర్థమవుతోంది. అలా మార్ఫియా మత్తులోనే పిన్ని అచేతనంగా ఊపిరాగిపోయి ఉండడం, ఇంట్లో అందరూ గొల్లు మనడం తనకు బాగా జ్ఞాపకం. అప్పటికి తనకి 13. లోకల్లో ఇంత దుఃఖం బాధ ఉందని, మరణం అంటే ఒక మనిషి శాశ్వతంగా పక్క ఖాళీ చేసి వెళ్ళిపోవడం అని, ఆ ఖాళీ గది చూసినప్పుడు కడుపులో తెరలు తెరలుగా భయం, బాధ, దుఃఖం అన్నీ కలిపి బయటపడతాయని తొలిసారి మసక మసగ్గా తెలియవచ్చింది. పిన్ని మరణం కంటే బాబాయ్లో కలిగిన వైరాగ్యం, ఆయన మాటల్లో గల నిస్పృహ తనని చాలా భయపెట్టాయి. అనంతు, నువ్వు మెడిసిన్ చదవాలిరా, ఎంట్రన్స్లో ర్యాంక్ వస్తే గానీ మెడిసిన్లో సీట్ రాదు బాబాయ్. నువ్వు బాగా కష్టపడి చదవాలి, నా కోసం, నా మనశ్శాంతి కోసం. నా చేతకాణతను నన్ను క్షణక్షణం వికరిస్తోందిరా. అదేమిటి బాబాయ్, నీకు చేత కాకపోవడం ఏమిటి? నాన్నకు తెలియని ఎన్నో విషయాలు నీకు తెలుసు. అమ్మ ప్రతిదీ నిన్నే అడుగుతుంది. ఆఖరికి మా అమ్మ కూడా నువ్వు తెలివికలవాడేమని అంటుంది, అడిగాడు అనంతం అమాయకంగా. తెలివితేటలంటే ఏమిట్రా? ఏమో నాకు తెలియదు, అందరూ నిన్ను తెలివైన వాడు అంటారు. బాబాయ్ ఒక రకంగా నవ్వాడు. అలా నవ్వుతుంటే తనకి భయంగా ఉండేది. బాబాయ్ మామూలుగా నవ్వినప్పుడు కళ్ళు ముఖం కళకళమంటూ ఉండేవి. ఒక్కొక్కప్పుడు బిగ్గరగా నవ్వేవాడు. కానీ ఆ నవ్వు కళ్ళని తాకకుండా పిన్ని నవ్వినట్లుగా ఉండి అనంతకు భయం వేసి బాబాయ్ చెయ్యి గట్టిగా పట్టుకున్నాడు. అనంతు, మనిషికి ఎంత తెలివి ఉండి లాభం లేదురా, మీ పిన్నిని దక్కించుకోలేకపోయాను. పిన్ని అంత బాధపడుతూ ఉంటే మొదట్లోనే డాక్టర్కు చూపించి ఉంటే. చూపించావుగా, అప్పటికే కాలాతీతమైంది. అనంతు, నువ్వు డాక్టర్ అయ్యి సేవ చేయాలి అని నా కోరిక. నీకు తెలివి వద్దు, దయ, జాలి, ప్రేమ ఇవి ఉంటే చాలు. తెలివి లేకపోతే ఎంట్రన్స్లో ర్యాంకు రాదు. ఆ తెలివి గురించి కాదు, అది చదువులో తెలివి. మనిషిగా బ్రతకటం, డబ్బు సంపాదన, డాబు దర్పం ఇవి. ఈ తెలివితేటలు శాశ్వతం కాదు. వీటన్నింటిని మించి ఎదుటి మనిషి బాధని, భయాన్ని అర్థం చేసుకోగలగడం, అది మానవత్వం అంటే. దానికి తొలిమెట్టుగా MBBS చదువు. నీ పిన్నిలాంటి వాళ్ల బాధని పోగొట్టడానికి నువ్వు చదువుకోవాలి. అట్లాగే బాబాయ్. అనంతు, నువ్వు చిన్నవాడివి, జీవిత సత్యాలు ఆకలింపు చేసుకునే అనుభవం, వయసు రెండూ లేవు. ఇప్పుడు చెప్పకపోతే నేను ఎప్పటికీ చెప్పలేను, నేను చాలా తప్పు చేశాను. అదేంటి బాబాయ్, నువ్వు తప్పు చేయటమా? అవును. నన్ను నమ్మి నాతో జీవితం పంచుకుని నాకు సర్వస్వం అర్పించిన మీ పిన్నిని ప్రేమించాను అనుకున్నాను, సుఖపెడుతున్నాను అనుకున్నాను. అనంతానికి ఏం చెప్పాలో అర్థం కాక నోరు మెదపకుండా ఊరుకున్నాడు. ప్రేమంటే చీరలు నగలు కొనిపెట్టడం అనుకున్నాను, సినిమాలు హోటళ్లు తిప్పడం అనుకున్నాను. ప్రేమంటే అది కాదు మరి, అడిగాడు అనంతు. మనసులో భయాన్ని, దేహంలో గల వ్యాధిని నాతో ధైర్యంగా చెప్పగల భరోసా మీ పిన్నిలో కల్పించలేకపోయాను. ఎన్నాళ్ళో మనసులో దాచిపెట్టుకుని గానీ నాకు చెప్పలేదు. ఎందుకు చెప్పలేదు? అదే నాకు అర్థం కాకుండా ఉంది. 3 తన మనసులో గల అనుమానాన్ని పైకి చెప్పకుండా దాచుకుంది అంటే మీ పిన్నికి నా దగ్గర అంత చనువు చొరవ లేదని అనుకోనా? నువ్వు బాధపడతావేమోనని దాచిందేమో. ఇప్పుడు అంతకంటే 100 బాధపడుతున్నాను. తను చిక్కిపోతూ ఉంటే, రాత్రులు నిద్రపట్టలేదని దొర్లుతూ ఉంటే గ్రహించలేకపోయాను. వెంటనే డాక్టర్కి చూపించలేకపోయాను. ఇది ప్రేమ? ప్రేమంటే ఇదేనా? బాబాయ్, నువ్వలా బాధపడకూడదు. బాధపడ్డం కాదురా, ఆలోచిస్తున్నాను. అసలు ఈ జీవితం ఏమిటి? మనుషులు ఎందుకింత బాధపడతారు? మీ పిన్నిలాంటి అమాయకులకి ఇంత వ్యధ ఎందుకు కలగాలి? వీటిని గురించి ఆలోచిస్తున్నాను. అనంతం మాట్లాడలేదు. మీ పిన్నిని విడిచి బతకలేకుండా ఉన్నానరా, పుట్టిన ప్రతి ప్రాణి పోతారని తెలుసు. అయితే ఇంత దైహికమైన బాధ అనే నిద్రలేని రాత్రులు, ఎవరూ ఏమీ చెయ్యలేని నిస్సహాయత, ఎందుకిలా జరిగింది? ఇది కర్మ, పూర్వజన్మలో చేసిన పాపం అని సరిపెట్టుకోలేకుండా ఉన్నాను. బాబాయ్ అనంతు, నువ్వు ఎవరు చెప్పినా వినకు. మీ పిన్నిలాంటి వారి కోసం డాక్టర్ కోర్సును తప్పక చదువు, స్పెషలైజ్ చెయ్యి. చేస్తావా? అలాగే బాబాయ్, నీ చదువుకయ్యే ఏర్పాట్లన్నీ నేను చేస్తాను. నేను ఉన్నా లేకపోయినా నా కోరిక నువ్వు తీర్చాలి. అదేమిటి బాబాయ్ అలా మాట్లాడుతున్నావు? నాకేంటో భయంగా. భయం దేనికి? నువ్వు దేనికి భయపడకూడదు. బాధలని రోగాల్ని ఎదిరించి పోరాడాలి. ప్రతి వ్యక్తికి ప్రశాంతంగా డిగ్నిటీతో మృత్యువుని ఎదుర్కొనగల శక్తిని నువ్వు ఇవ్వాలి. అనంతకు బాబాయ్ మాటలు అర్థం కావడం లేదు. కడుపులో ఏదో దిగులు గుబులుగా ఉంది. బాబాయ్ పక్కనుంచి వెళ్ళిపోవాలనుంది, మళ్లీ తనని ఓదార్చాలని ఉంది. ఏం చేయాలి తెలియక కాస్త కదిలాడు. అనంతు, నువ్వు చిన్నపిల్లవాడివి, నీ దగ్గర నా బాధనంతా వెళ్లబోసుకుంటున్నాను. డాక్టర్ చదువుతానని నా చేతిలో చెయ్యి వేయి. ఎంత కష్టమైనా సరే MBBS చదువుతానని, పిన్నిలాంటి వారి బాధలను తగ్గిస్తానని చేతిలో చెయ్యి వేయి. బాబాయ్ చెయ్యి చాపాడు. ఆయన అరిచేయి చల్లగా మంచు ముద్దలాగా ఉంది. అనంతుకి తనేం చేస్తున్నాడో కూడా తెలియదు. బాబాయ్ చేతిలో చెయ్యి వేసి డాక్టర్నవుతానని ప్రామిస్ చేశాడు. మర్నాడు తెల్లవాడేసరికి బాబాయ్ మంచం ఖాళీగా ఉంది. ఆనాటి నుంచి ఈనాటి దాకా బాబాయ్ బ్రతికి ఉన్నాడో, చనిపోయాడో, సన్యాసుల్లో కలిసిపోయాడో ఏమీ తెలియదు. బాబాయ్ తన డబ్బు, ఆస్తిలో వాట అంతా అనంతుని MBBS చేయించడానికి వాడమని, మరో కోర్సు చదివేటట్లయితే తన భాగం అనాథాశ్రమానికి చెందాలని రాసిపెట్టి మరీ వెళ్ళిపోయాడు. కరెంటు వచ్చింది. రొటీన్ చెకప్ ప్రారంభమైంది. ఆ సాయంత్రం ఇంటికి వెళ్తున్నప్పుడు అనంతం కళ్ళు అప్రయత్నంగా థియోసాఫికల్ సొసైటీ గేటు వైపుకి తిరిగాయి. బస్టాండ్లో ఆ అమ్మాయి కనిపించలేదు. తన పిచ్చిగాని ఆ అమ్మాయి వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు ఒకే బస్టాండ్లో ఎందుకు నిల్చుంటుంది? ఉదయం పూట ఏ గిండియో, IIT రాజ్భవన్ వైపో వెళ్తుందేమో. ఆ రాత్రి అతనికి మెలకువగా ఉన్నప్పుడే కాదు, కల్లో కూడా ఆమె చాలాసార్లు కనిపించింది. బస్టాండ్లో నిల్చుని తనని రారమ్మని పిలుస్తున్నట్లు, నవ్వుతూ చిరునవ్వుతో చూస్తున్నట్లు కలగన్నాడు. స్కూటర్ మీద అతివేగంగా ఆ అమ్మాయిని కలుసుకునేందుకు వెళ్తున్నట్లు, స్కూటర్ సడన్ బ్రేక్తో కీచమంటూ ఆగినట్లు కలవచ్చి గభాలను మెలుకువచ్చింది. ఒళ్లంతా చెమటతో తడిసిపోయింది. ఫ్యాన్ వేసుకుని గ్లాసుడు చల్లనీళ్లు తాగి నిద్రకు ప్రయత్నించాడు. తెల్లవారి చాలా ఉత్సాహంగా పనులు చేసుకుని 8:30 అయ్యేసరికి థియోసాఫికల్ సొసైటీ దగ్గర నెమ్మదిగా స్కూటర్ నడిపాడు. ఆ అమ్మాయి ఆకుపచ్చని బెంగాల్ కాటన్ చీర కట్టుకుని బస్టాప్లో నిల్చుని ఉంది. స్కూటర్ ఆపి ఒక క్షణం సూటిగా చూడాలని అనిపించింది. ధైర్యం లేక నెమ్మదిగా నడుపుకుంటూ వెళ్ళిపోయాడు. క్రితం రోజు కంటే ఈనాడు ఆమెను స్పష్టంగా చూడగలిగాడు. ఆ అమ్మాయి తనని గుర్తించినట్లు లేదు. చిలకాకుపచ్చ చీరలో పొడువాటి పమిటతో కుందనపు బొమ్మలాగా నిల్చుని ఉంది. చేతిలో పుస్తకాలు ఉన్నాయి. భుజానికి హ్యాండ్ బ్యాగ్ వేలాడుతూ ఉంది. చదువుకుంటోందా? ఆ ప్రాంతాల ఏ కాలేజీలున్నాయి? లెదర్ టెక్నాలజీ, క్యాటరింగ్, ఫిలిం ఇన్స్టిట్యూట్, ఎందులో చదువుతోంది? ఎక్కడైనా ఉద్యోగం చేస్తున్నదా? ఆ తర్వాత 2 నెలల పాటు ప్రతినిత్యం అనంతకి ఆ అమ్మాయిని, పేరు తెలియని ఆ అమ్మాయిని బస్టాండ్లో చూడడం అలవాటయింది. ఆ అమ్మాయి శనివారం కూడా బస్టాండ్లో నిల్చుంటోంది, కాబట్టి జాబ్ చేస్తోందేమో. ఏ ఉద్యోగం చేస్తోంది? రోజు స్కూటర్ మీద వెళ్లే తనని ఆ అమ్మాయి గమనించిందా? ఒకరోజు సల్వార్ కమీజ్, మరోసారి జీన్స్, ఇంకోసారి హాఫ్ స్క్వర్ట్, ఒక్కోసారి చీర, ఇలా రకరకాల డ్రెస్సుల్లో కనిపించే ఈ పిల్ల కాలేజ్ స్టూడెంటా? ఏ ఆఫీస్లోనన్నా పిఏగా పనిచేస్తోందా? ఉన్నట్టుండి. ఒకరోజు ఉదయం అనంత నిజంగానే స్కూటర్ మించి పడేంత పని అయింది. అతను అప్రయత్నంగా సడన్ బ్రేక్ వేసి కీచమని ఆగిపోయాడు. కాస్తంతలో స్కూటర్ పక్కకి ఉరిగిపోవాల్సిందే. ఒంటి మీద తెలివి తెచ్చుకుని స్కూటర్ పడకుండా కంట్రోల్ చేశాడు. పొడుగ్గా వాలుజడ వేసుకునే ఆ అమ్మాయి అమాంతం బాబ్ చేయించుకుంది. భుజాల మీద అలలు అలలుగా పరుచుకున్న ఆ బాబ్ ఆ అమ్మాయికి చాలా బాగా నప్పింది. నల్లగా మెత్తగా పరుచుకున్న ఆ జుట్టు ఆమె ముఖంలోని పసిమి ఛాయని మరింత ఎక్కువ చేసి బంగారు కలశానికి చుట్టిన నల్లటి బట్టలాగా ఉంది ఆమె ముఖం. ఆ అమ్మాయిని ఉదయం పూట అలా బస్టాండ్లో చూడడం అనంతకు నిత్యకృత్యం అయిపోయింది.